నారాయణ స్వరూపుడు సూర్యనారాయణుడు. అదితి కశ్యప ప్రజాపతులకి కొడుకుగా పుట్టిన విష్ణువు ఈయన. సమస్త లోకాలని వెలిగిస్తాడు. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి అదితి విష్ణువుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి మాకు నువ్వే కొడుకుగా పుట్టమని కోరారు. వెంటనే విష్ణువు తథాస్తు అని తన దివ్యశక్తితో అదితి కడుపులో ప్రవేశించాడు. అదితి 1000 ఏళ్ళు గర్భం ధరించింది. ఏకంగా పూర్ణవర్ష సహస్రంతు 1000 సంవత్సరాలు గర్భం ధరించింది. ఎప్పటికీ గర్భం నుంచి పిల్లాడు పుట్టడు. నా పిల్లాడు పుట్టేదాకా నేను అన్నం తినడు, మంచినీళ్ళు తాగనడు, కఠోర ఉపవాసం చేసింది ఆవిడ. దాంతో ఆగ్రహించిన కశ్యపుడు, ఏం దుర్మార్గురాలా, కడుపుతో ఉన్నవాళ్ళు అన్నం బాగా తినాలి, తినకపోతే కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోతాడు. మృతం అండం జాయతే అన్నట్ట, నీకు మృతమైన గుడ్డు పుడుతుంది అన్నాడు. అనగానే ఆవిడేమంది, మార్తోభవ, నువ్వేమి ఆర్తోడవు కావద్దు, మా ఆర్తోభవ అంది. నువ్వెందుకే భయపడతావు, లోపల ఉన్నవాడు విష్ణువు, నేను ఉపవాసాలతో ఉన్నంత మాత్రం చేత చావడు. భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలంటే అన్నం తినకపోతే కడుపులో ఉన్న పిండానికి గండం అవుతుంది, కానీ నా కడుపులో ఉన్నది అఖిల లోకాధీశ్వరుడైన భువనాధీశ్వరుడైన విష్ణువు. ఆయన ఆహారం వల్ల బతికేవాడు కాదు, అనాహారి, నిరాహారిగా ఉంటాడన్నది. అలా అన్నదో లేదో, అప్పటికి 1000 ఏళ్ళు పూర్తయ్యాయి. ఆ కడుపులోంచి గోళాకారంలో అగ్నిజ్వాలలతో పుట్టుకొచ్చాడు విష్ణువు. మార్తోభవ అన్నాడు కదా, అన్నది కదా అదితి, అందుకని అతడికి మార్తాండు అని పేరు వచ్చింది. అండం పుడుతుంది నీకు అని అండం వల్ల, మార్తోభవ అని ఈవిడండం వల్ల మార్త అండం, మార్తాండం. మృతమైన అండం, మృతం అండం జాయతే అన్నాడు కదా, అందువల్ల మార్తండు కూడా అయ్యాడు. కాబట్టి శివుడు సూర్యుణ్ణి మార్తండు, మార్తాండు అని రెండుగాను పిలుస్తాం. అదిగో ఆనాడు అదితికి కశ్యపుడికి పుట్టిన ఈయన విష్ణుస్వరూపుడు. అదితి కొడుకు కనుక ఆదిత్యుడు అన్నారు, కశ్యపుడు కొడుకు కనుక కాశ్యపేయుడు, కశ్యపాత్మదుడు అన్నారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని వెంటనే 2 చేతులు తోడించి శివశర్మ సూర్యుడికి నమస్కరించాడు. సూర్యుడు చతుర్భుజుడై ఆశీర్వదించాడు. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోయారు వాళ్ళు. చంద్రుడి గురించి ఇదివరకే చెప్పుకున్నాం మనం, కుదుడు గురించి కూడా ఉజ్జయిని విషయంలో చెప్పాం. సూర్యుడు, చంద్రుడు, కుదుడు, ఆపై ముందుకు ఎడితే తెల్లని ఒక అందగాడు కనబడ్డాడు. ఈయనెవరండి, చంద్రుడికి మారు రూపంలో ఉన్నాడు డిటోలాగా అన్నాడు మళ్ళీ శివశర్మ. ఈయన చంద్రుడికి తారాదేవికి పుట్టిన కుమారుడు, ఇతన్ని బుధుడు అంటారు. పూర్వం బృహస్పతి భార్య తార చంద్రుణ్ణి చూచి ప్రేమించింది. చంద్రుడు మొదట్లో గురువుగారి భార్య అనుకున్నాడు, కానీ తర్వాత సౌందర్యానికి లొంగి ఆవిడ్ని ఇంట్లో పెట్టుకుని ఇక పంపలేదు. దాంతో బృహస్పతి, నా భార్యని పంపిస్తావా లేదా అని అడిగాడు చంద్రుణ్ణి. ఏమయ్యా, తనంత తాను వలచి వచ్చిన స్త్రీని వరించడంలో తప్పు లేదని నువ్వు రాసావు, మర్చిపోయావా? బృహస్పతి రాశాడులేండి, పూర్వం బృహస్పతి స్మృతి అని ఉన్నది. అందులో ఏమన్నాడు, స్త్రీ తనంత తాను ప్రేమించి వస్తే ఆమెను స్వీకరిస్తే పురుషుడికి దోషం లేదన్నాడు. నువ్వు రాసావుగా, నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష, మీ ఆవిడ నన్ను వలచి వచ్చింది, నేను పట్టుకున్నాను అన్నట్ట. ఒరే, ఆ విషయం ఇతరుల గురించి చెప్పారు, కానీ గురువుగారి భార్య తల్లితో సమానంరా, నా గురించి చెప్పలేదన్నట్ట. ఏమో, అందులో నువ్వు గురువుగారి భార్య అని స్పెసిఫిక్గా చెప్పలేదు కదా, అందుకని ఈవిడ నా భార్య, వలచి వచ్చిన కన్యను విడిచిపెట్టనన్నాడు ఆయన. దాంతో బృహస్పతి ఇంద్రుడి దగ్గర మొరపెట్టాడు. ఇంద్రుడు ఆగ్రహించి తన సైన్యంతో చంద్రుడి మీదకి దండయాత్రకు వచ్చాడు. అసలే ఇంద్రుడంటే పడదు శుక్రాచార్యుడికి. ఇంద్రుడు బృహస్పతిని వెంట పెట్టుకుని చంద్రుడి మీదకి దండయాత్రకు రాగానే సందట్లో సడేమియానని దిక్కుమాల పార్టీలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఒక పార్టీకి ఒకటి సపోర్ట్ చేశాడంటే రెండోటి ఇటు దూరతారన్నమాట. బృహస్పతి నాకు విరోధి, ఈ బృహస్పతికి నాకు ఎప్పుడూ పోటీయే, వీడు ఇంద్రుడిని వెంట పెట్టుకుని చంద్రుడి మీదకి దండయాత్రకు వచ్చాడు, ఇప్పుడు ఈ చంద్రుడికి నేను అండగా ఉంటా అని రాక్షస గురువు శుక్రాచార్యుడు తన రాక్షస సైన్యంతో చంద్రుడికి అండగా వచ్చాడు. దాంతో చివరికి ఇది పాపం నిజంగా గురువుగారి పెళ్ళం గొడవ పోయింది, ఇష్యూ మారిపోయింది, మారిపోయి దేవదానవ యుద్ధంగా మారిపోయింది. దేవతలందరికీ గురువుగా ఉన్న బృహస్పతి మంత్రబలం, రాక్షసులకి గురువుగా ఉన్న శుక్రాచార్యుడి మంత్రబలంతో దేవదానవులు ఘోరంగా 500 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఈ యుద్ధంతో ప్రపంచ ప్రళయం వచ్చేసింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి, ఎవర్రా మీకు బుద్ధి ఉందా, ఏం శుక్రాచార్య నువ్వు వక్రాచార్యుడు అయిపోయావు, ఏమిటిది గురువు గారి భార్యను వాడెత్తుకు పోవడం ఏమిటి? వాడేమో ఇంద్రుడి దగ్గర మొరపెడితే ఇంద్రుడు యుద్ధానికి వస్తే మధ్యలో నువ్వు దూరతావా? నీకు కేవలం వ్యక్తిగత విరోధమే తప్ప ధర్మం అక్కర్లేదా? జాగ్రత్త, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని శుక్రాచార్యుని మందలించి రాక్షస సైన్యాన్ని నిరోధించి ఇంద్రుణ్ణి వాళ్ళని కూడా ఆపి చంద్రుణ్ణి పిలిపించాడు. చంద్ర, వెకిలి వేషాలు వేసామంటే కింద పడే సొక్క తొక్కు తొక్కుతానని ఏమనుకుంటున్నావు? ఈశ్వరుడు నిన్ను ఇంతవరకు శిరస్సు మీద పెట్టుకున్నాడు. ఈ తప్పుడు పనులు చేశావని తెలిసిందంటే శిరస్సు మీద నుంచి మురికి నీటి సరస్సులోకి పారేస్తాడు ఏమనుకుంటున్నావు? అనగానే చంద్రుడు వణికిపోయి ఏం చేయమంటారు బ్రహ్మదేవ అన్నాడు. ఏం చేయడం ఏంటి, అయ్యింది ఏదో అయ్యింది, వాళ్ళు ఆవిడని వాళ్ళకి అప్పగించన్నట. అప్పటికి పాపం తారాదేవి 9 నెలల గర్భవతి, ఆవిడ నడవలేక వస్తోంది. ఆవిడకి సూడిదులు కూడా ఇచ్చి మరీ చంద్రుడు గురువు గారికి అప్పగించాడు. గురువు గారు ఆనందపడ్డాడు తప్ప దుఃఖించల. కలిసి వచ్చే వేళకి కడుపుతో ఉన్న పిల్లం వస్తుంది అనుకుని ఆనందంగా ఫోన్లే సూడిదులతో పాటు నా శిష్యుడు నా భార్యను ఇచ్చాడు, దిక్కుమాలనేది నాకు ఎలాగో సంతానం లేదు, ఈ వంకతో అయినా సంతానం వస్తుంది అనుకుని ఫోన్లేని జాగ్రత్తగా తీసి ఇంట్లో పెట్టుకున్నట్ట. కొద్ది రోజులకి ఆవిడకి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే మళ్ళీ చంద్రుడు, వాడు నా కొడుకు, నాకు అప్పగించే, నేను పేరు పెట్టుకుంటాను అన్నాడు. దాంతో ఈయనేమన్నాడు, ఆ వాడు నీ కొడుకు ఎలా అవుతాడు, ఆవిడ మావిడేగా, ఆవిడ మావిడే అన్నాడు. ఇంకిక్కడి నుంచి మళ్ళీ మొదలైంది దేవదానవ యుద్ధం. ఇంద్రుడు ఇటు, చంద్రుడికి అటువైపు శుక్రాచార్యుడు, రాక్షస సైన్యం. మళ్ళీ బ్రహ్మ వచ్చి మీ అమ్మగడుపులు మాడ చీటికి మటికి ఈ యుద్ధం ఏమిట్రా, భూలోకంలో ఈ రాజకీయం పార్టీల వాళ్ళకంటే భయంకరంగా అయిపోతున్నారు మీరు అని వాళ్ళని ఆపి తారాదేవిని పిలిచి, నీ బుద్ధిహీనత్వం వల్ల ఇంత గందరగోళం వచ్చింది, ఇప్పుడు ఈ కొడుకు ఎవడు కొడుకో నువ్వే తేల్చాలి అన్నాడు. అప్పుడు ఆవిడ, నేను మగవాళ్ళ మధ్యకి రాలేనండి, పురుష్ అని సిగ్గుపడింది, మాయిదారి సిగ్గు, అదేదో జోకు ఉందిలేండి, పురుష్ అంటుంది, పురుష అనడానికి సిగ్గుట. అలాగా నేను సిగ్గండి సిగ్గంది, నీ సిగ్గు చట్టుబండలుగాను వాడితో వెళ్ళిపోయి సంతానం పొందొచ్చి ఇప్పుడు సిగ్గంటావేమిటే, ఎప్పుడో పోయింది నీ సిగ్గు లగ్గును నా మాట విని ఆ సిగ్గుని బొగ్గులో కలిపేసి విషయం చెప్పన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ, మీరు అందరూ ఉంటే చెప్పలేను అని కొంచెం తల పక్కకి తిప్పుకుని ఈ చీర చెంగి అడ్డం పెట్టుకుని, ఈ కొడుకు బుధుడు, వీడు సామాన్యుడు కాదు, చంద్రుడి కొడుకే, మా ఆయన కొడుకు కాదు అంది. అమ్మాయ ఎప్పటికైనా తేల్చావు అని, నాయన మీ ఇల్లాలే చెప్పేసింది బృహస్పతి, వీడు నీ కొడుకు కాదట, నీ కొడుకు కాంది నీ దగ్గర ఎందుకులే, ఇచ్చేయి అన్నాడు. వెంటనే ఆయన ఏడుస్తూ బృహస్పతి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి బుధుడు అని పేరు పెట్టుకుని చంద్రుడు పెంచాడు. ఇది క్రమంగా లోకంలో వ్యాపించింది. అప్పుడు బుధుడు సిగ్గుపడి, మా అమ్మ చంద్రుడు చేసిన పని వల్ల అందరూ నన్ను కౌలటేయుడు, కులటా పుత్రుడు అంటున్నారు, ఛీ, ఈ శరీరం నాకు అసహ్యంగా ఉంది, ఈ శరీరం విడిచిపెడతానని మహావేగంగా కాశీ వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించాడు. అప్పుడు విశ్వేశ్వరుడు, పిచ్చివాడా, చంద్రుడంటే లోకంలో ఉన్న మనిషి కాదురా, చంద్రుడంటే మనస్సు, బృహస్పతి అంటే బుద్ధి, కాబట్టి నువ్వు పుట్టింది ఎవరో భూలోకంలో ఉన్న వ్యసన పరులకు కాదు, అందుకే చంద్రుడు అంటే గుర్తుపెట్టుకోండి, మనందరి మనస్సే చంద్రుడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని, మనస్సురూపుడు చంద్రుడు. మనస్సు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా లోపల మాత్రం అప్పుడప్పుడు కోరికల వెంట పడుతూనే ఉంటుంది. అంటే అదుపులో పెట్టుకోలేని కోరికల యొక్క సమాహారము చంద్రుడు. ఆ చంద్రుడు మనఃకారకుడు. బృహస్పతి అని ఉన్నాడే, ఆయన కూడా మనిషి కాదు, బుద్ధి, జ్ఞానం. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే, పురాణం చెబుతున్నానంటే, ధారణ చేస్తున్నానంటే ఇదంతా బృహస్పతి. కాబట్టి వీళ్ళకి రూపాలు లేవు, అయినా రూపములు ధరించి నిన్ను కన్నారు. తార అంటే నక్షత్రం, అత్యద్భుత కాంతి స్వరూపం. కాంతికి పురుషుడేమిటి, పరపురుషుడేంటి, స్వపురుషుడేమిటి? ఆకాశంలోంచి సూర్యకిరణం మన మీద పడింది, సూర్యకిరణానికి వీడు నావాడు వీడు పరాయివాడు అనే భేదం లేదు. పద్మాకర్ గారి మీద పడుతోంది, ఇంకో సుధాకర్ గారి మీద పడుతోంది, పెంట మీద పడుతోంది, వంట మీద పడుతుంది, శ్మశానంలోనూ ప్రసరిస్తుంది సూర్యకాంతి, మరో చోట ప్రసరిస్తుంది. కాబట్టి కాంతి అంది చోట్ల ఉంటుంది, ఆ కాంతే మీ అమ్మ. కాబట్టి నీకే దోషం లేదు, అయినా నీకు మనస్సులో బాధ ఉన్నది కనుక నీ బాధ తొలగిస్తాను, అందరూ నిన్ను పూజించే స్థాయికి నువ్వు వెళ్ళాలి, నీ పేరు మీదుగా కాశీలో లింగ ప్రతిష్ఠ చేసి 1000 ఏళ్ళు పూజించు అన్నాడు. వెంటనే బుధుడు తన పేరు మీదుగా కాశీలో బుధేశ్వరలింగం ప్రతిష్ఠించాడు, 1000 ఏళ్ళు బిల్వపత్రాలతో పూజించాడు, గంగాజలంతో అభిషేకించాడు, నమశివాయైచ నమశివాయ అని జపించాడు. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకుని పైలోకంలో ఇతన్ని గ్రహంగా చేశాడు. అదిగో ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఆ బుధగ్రహాన్ని. ఇతడు సామాన్యుడు కాడు, ఆనాడు చంద్రుడికి బృహస్పతి భార్య అయిన తారకీ జన్మించి తన అమోఘ తపస్సుతో కాశీలో శివలింగ ప్రతిష్ఠ చేసి గ్రహమయ్యాడు. నాయన శివశర్మ, కాశీ మహిమంటే ఇటువంటిది. అక్కడికి వెళ్ళి లింగ ప్రతిష్ఠ చేసి విశ్వేశ్వరుణ్ణి పూజించిన వాడు ఏదో ఒకనాడు అపూర్వ పదవి పొంది తీరుతాడు అనగానే ఆ ప్రాంతం దాటి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత మరొక ఆయన కనబడ్డాడు. ఈయనెవరుండో ఇంత పెద్ద గ్రహం అన్నాడు. ఈయనే బృహస్పతి, పరమజ్ఞాని అంగిరుడు అనే మునికి జన్మించిన మహాత్ముడు. ఈయన అంగిరసుడు కొడుకు, ఆంగిరస గోత్రోద్భవుడు. ఈ మహాత్ముడు కూడా పూర్వకాలంలో కాశీ వెళ్ళాడు. కాశీలో 10,000 సంవత్సరాలు విశ్వేశ్వరుణ్ణి పూజించాడు. అప్పుడు విశ్వేశ్వరుడు తన ఆత్మలింగం అతని చేతిలో పెట్టి దీన్ని ఈ లోకంలో ప్రతిష్ఠించన్నాడు. కాశీలో స్వయంగా శివుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని బృహస్పతీశ్వరలింగం అనే పేరుతో ప్రతిష్ఠించి దాన్ని పూజించగానే ఈశ్వరుడు అతన్ని గ్రహం చేశాడు. ఇతడు బృహస్పతి, గురుగ్రహం ఇది. అన్ని గ్రహాల్లోకి చాలా పెద్ద గ్రహం గురువే. ఇంకా ఈ మొత్తం నవగ్రహాలలో గురుడంత గొప్ప గ్రహం మరొకట్లేదు. అసలు శాస్త్రజ్ఞానాల్లో కూడా అతడికి అతడే సాటి అన్నాడు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఈసారి తెల్లని వెన్నెల వంటి శరీరముతో ఉన్న మరొక గ్రహం కనపడింది. అందులోంచి ఒక మహాపురుషుడు వచ్చి నీకు శుభమస్తు అన్నాడు. ఈయనెవరండి అన్నాడు శివశర్మ. ఈయనెవరేమిటి, శ్రీవత్స గోత్రానికి భార్గవ గోత్రానికి ఆది పురుషుడు, భృగు మహర్షి కొడుకు, శుక్రాచార్యుడు. ఇతనికే భార్గవుడు అని పేరు అనమాట, భృగువు కొడుకు గనక. అబ్బా, ఈ ప్రపంచంలో ఇన్ని తెలివితేటలు, ఇంత మంత్రశక్తి. బృహస్పతి దగ్గర కేవలం తెలివితేటలు ఉన్నాయి, ఇతని దగ్గర మంత్రశక్తి చాలా గొప్పది. యావత్ ప్రపంచంలో శుక్రాచార్యుడికున్నంత మంత్రశక్తి మళ్ళీ శివుడి దగ్గర మాత్రమే ఉన్నదన్నట్టు. అంటే బ్రహ్మ దగ్గర కూడా లేనంత మంత్రశక్తి ఉంది ఏకంగా వాడి దగ్గర. అనగానే ఈయన తెల్లబోయి ఆసక్తి ఎలా వచ్చిందంటే చెబుతున్నా విను. పూర్వం బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షి ఒక ఆయన ఉండేవాడు. ఆయన నిజానికి మొట్టమొదటి ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడంటే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద కుడివైపున శ్రీవత్సము అని ఒక పుట్టుమచ్చ ఉంది. ఈ పుట్టుమచ్చలో నుంచి ఒక రోజున విష్ణువు ఇలా అనుకోగానే ఒక పిల్లవాడు పుట్టాడు. అంటే ఈ పుట్టుమచ్చ మీద చేత్తో చరచగానే అందులోంచి ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడికి భృగువు అని పేరెట్టాడు. ఆయన చాలా అందంగా పెద్ద గడ్డంతో ఉండేవాడు ఆయన, ఆ భృగు మహర్షి. అందుకే మీకు అర్థమైందా, శ్రీవత్సం అనే పుట్టుమత్త నుంచి పుట్టాడు కాబట్టే శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద తన్ని కూడా బతికాడు భృగు మహర్షి. త్రిమూర్తుల్ని పరీక్షించినప్పుడు వాళ్ళ అబ్బాయి కాబట్టి, అబ్బాయి కాకుండా ఇంకోటి ఎవడన్నా వచ్చి తంతాడా, తంతే వాడిని బతకనిస్తామా, మన పిల్లలు వచ్చి మన గుండెల మీద ఆడుకుంటే మనకు ఆనందం. భృగు అంటే అంత గొప్పవాడు అనమాట. ఈ భృగు మహర్షికి పులోమ అని ఒక భార్య ఉన్నది. ఆ పులోమ వల్ల ఒక కూతురు పుట్టింది. అదిగో ఆవిడే పౌలోమి అని పేరు, అంటే ఇంద్రుడి భార్య శచీదేవి. ఆ తర్వాత చూసారు చిత్రంగా ఉంటాయండి, ఇది స్వయంగా భృగువు కూతురు ఇంద్రుడి భార్య అంటే. కానీ ఇంద్రుడికి శుక్రాచార్యుడికి పడిదావదు. శుక్రాచార్యుడు స్వయంగా ఇంద్రుడికి భావమరిది, ఇంద్రుడి భార్య శచీదేవికి సోదరుడు శుక్రాచార్యుడు. మరి అదేం కర్మయోగము, కానీ భావభావమరిదలకి పడి తెచ్చేది కాదు మొదట్లో. తర్వాత తర్వాత వేరనుకోండి, ఈ లోకంలో అప్పుడప్పుడు అలా పడదేమో ఎందుకో కారణం తెలియదు. కానీ సరే, ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, ఆయనే కావ్యుడు అని పేరు పెట్టారు. భృగు మహర్షి యొక్క కొడుకుల్లో పెద్ద కొడుకు కావ్య. అందుకే ఆడపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు కావ్య అని పెట్టకూడదు. కావ్య అంటే భృగువు, లేదా కావ్య ఆకారాంత స్త్రీలింగం అయితే పోతన అనే ఒక రాక్షసి అనమాట. అందుకని పిల్లల్ని కావ్య అన్నారంటే ఓసి పోతన లేక ఓ శుక్రాచార్య అని అర్థం. ఒకవేళ ఆడవాళ్ళకి పేరెట్టేస్తే కావ్యశ్రీ అనండి, అప్పుడు పుస్తకం అర్థం వస్తుంది. ఉత్తి కావ్య అనకూడదు, కావ్యం నపుంసకలింగం పుస్తకం అంటే. తెలియక పేర్లు ఇలా పెట్టి లేరిపోయిన ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు కొంతమంది అనమాట. సరే, ఇప్పుడు మొత్తం మీద ఈ కావ్యుడు పుట్టాడు. ఇతడు మహాతపస్సు చేశాడు, రాక్షసులకి గురువు అయ్యాడు. ప్రపంచంలోన అంత మంత్రవేత్త లేకుండా ఉండాలనే పట్టుదలతో ఒక రోజున శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర, నాకు చచ్చిన వాణ్ణి బతికించే మంత్రం ఇమ్మన్నాడు. దానికి ఏమని పేరు, మహామృత్యుంజయ మంత్రము, మృత సంజీవని అంటారు దాన్ని. చచ్చిన వాణ్ణి బతికించే విద్య. అప్పుడు శివుడు అన్నాడు, అంత తేలిగ్గా ఇస్తానా, దీనికి చాలా కష్టపడాలి. తల్లకిందులుగా చెట్టుకి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెళ్ళాడు. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళు, తలకిందులుగా కాళ్లతో కొమ్మని పట్టుకుని వెళ్ళాడు. పైగా ఇంకోటి ఏమిటి, తలకిందులుగా వెళ్ళాడు అన్నాం కదా అని నీ కాళ్ళకి తాడు కట్టుకుని వెళ్ళాడకూడదు, నీ రెండు కాళ్ళతోటి గట్టిగా కొమ్మని పట్టుకోవాలి. చాలా కష్టం కదండి అది. చేతులకి తాడేసి కొమ్మ కట్టేస్తే వేళ్లాడతాడు వీడికి, జారిపోయిన తాళ్ళు ఉన్నాయి కనుక. అదే రెండు చేతులతో కొమ్మను పట్టుకుని వేళ్లాడమంటే ఒక 5 నిమిషాలు పోయాక భుజాలు నెప్పెట్టి వదిలేసాడంటే కింద పడతాడు, పడితే తపస్సు పోతుంది. చేతులతో పట్టుకోవడమే కష్టమంటే కాళ్లతో పట్టుకోమన్నాడు. తల కిందుకి పెట్టు, అధోముఖంగా వేళ్లాడు, కింద పొగాకు చిన్ని చిన్ని ముక్కల కింద చేసి కణధూమం ఆహారం కృత్వ. కణధూమం అంటే ఏమిటో తెలిసిన? ఎందుకు చెప్తున్నానంటే కొన్ని జాగ్రత్తగా, దేవీ భాగవతంలో కణధూమం అంటే ఒక పిచ్చి అయిన వ్యాఖ్యానం రాస్తూ, కణధూమం అంటే ఏదో చెట్టు ముక్కలను పట్టుకొచ్చి ఆ చెట్టు పొగ పెట్టి తాగాడని. కణధూమం అంటే అది కాదు, పొగాకుని ఇంతంత ముక్కల కింద చేసి ఆ ముక్కలను అందులో వేసి దాన్ని పొగ పీలిస్తే దానికి కణధూమం అంటే వర్జీనియ పొగ. సిగరెట్లు ఉంటుంది చూసారా, దరిద్రం అదనమాట. ఆ రోజుల్లో కూడా ఆ పొగాకు ఉండేదనమాట, అది చాలా ఘాటుగా ఉంటుంది. వాడెవడో రోడ్డు మీద కాలుస్తూ ఉంటేనే మేము చచ్చిపోయేవాడు, ముక్కులు బిగుసుకుపోయి. ఇంకా అది పొద్దుటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా తలకిందులుగా వెళ్ళాడుతూ ఆ ఏకధాటిగా పొగ పీల్చాలి. ఎన్నాళ్ళు? 100 ఏళ్ళు. మళ్ళీ సూర్యుడు అస్తమించాక కిందకి దిగిపోవచ్చు. మళ్ళీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కాళ్ళతో చెట్టు కొమ్మరి పట్టుకోవాలి, కిందకి వెళ్ళాడాలి, కింద పొగ పీల్చాలి. పొగ ఏకధాటిగా పీల్చాలి, ఆకూడదు మళ్ళీ సూర్యాస్తమయం దాకా. ఆగితే తపస్సు పాడైపోయినట్టే. అలా 100 ఏళ్ళు బతికితే అప్పుడు నీకు మృత సంజీవని ఇస్తానన్నట్ట. ఇది సత్యసావు అంటే. వీడు మొండాడు కదా, ఏమైనా సరే వేళ్లాడతానన్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు, వీడు గ్యారంటీగా రేపు పొద్దున్న మృత సంజీవని పొందుతాడు, ఎందుకైనా మంచిదని ఇతన్ని సేవించడానికి తన కూతుర్ని పంపాడు, ఆవిడ జయంతిని. జయంతి వచ్చి ఏం చేసింది, నీకు నేను సాయం చేస్తానని ఇతను కొమ్మని కాళ్ళతో పట్టుకున్నాక కింద కుంపటి పెట్టి ఆగకుండా కొంచెం కొంచెం పొగాకేసేది. ఆ పొగాకులను చాలా ఏకధాటిగా పొగ వచ్చేది. ఆ పొగ నేను పీల్చేవాడు. అలా 100 ఏళ్ళు పీల్చేట్టు మొండివాడు. అంత మొండితనం అసలు మీరు ఎక్కడ చూడండి, భార్గవ గోత్రానికి శ్రీవత్స గోత్రానికి మొండితనం అందుకే వచ్చిందని చేస్తారు. అసలు కొంత పట్టుదలతో ఉంటారు ఏదన్నా పని చేయాలంటే. వాడు 100 ఏళ్ళు పొగ తాగి ఈశ్వరుని మెప్పించాడే, మనం ఆ మాత్రం చేయలేమని. అందుకే ఆయన బొలేరో నడిపాడంటే పొలోమ నడిపాడు. ఇక మాయదారి మొండితనం ఇదంతా గోత్రంలో ఉంది అసలు మహిమ. ఈ నేను అంతే చిన్నప్పటి నుంచి శ్రీవత్స గోత్రం వాళ్ళందరికీ మొండితనం ఉంటుంది, ఎంతో ఎంతో పట్టుదల అక్కడ, అది కూడా దైవ కార్యాల్లో. అందువల్ల ఈ మహానుభావుడు 100 ఏళ్ళు ధూమం పీల్చాక కణధూమం, అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఓరి నాయనో నువ్వు చచ్చిపోతావేమో లేక మధ్యలో విసిగెత్తిపోతావు అనుకున్నాను, పోలేదు, చచ్చిన వాడిని బతికించే విద్య నీకు ఇచ్చానన్నాడు. ఇది పుచ్చుకున్నాడు ఈయన. ఇంక తర్వాత కథ అంతా నేను క్లుప్తం చేసేస్తాను, అంతా బోలెడు ఉంది, అదంతా అనవసరం. ఇప్పుడు ఈయన బయలుదేరాడు, రాక్షసులకి గురువై ఈ చచ్చిపోయిన రాక్షసుల్ని మృత సంజీవనితో బతికించడం మొదలెట్టాడు. ఆ సమయంలో అంధకుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ అంధకాసురుడు శివుడి మీదకే కయ్యానికి వెళ్ళాడు. శివుడికి అంధకాసురుడికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. శివుడు సోదంతో అంధకాసురుడు ఒక పోటు పొడి చంపగానే వీడు పరిగెత్తుకుంటూ వచ్చి టింగ్ 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 అని మృత సంజీవని చదివి వీడిని మళ్ళీ బతికించేవాడు. వీడు మళ్ళీ లేచి టింగు రంగానని శివుడి మీదకు పోయేవాడు. దాంతో శివుడికి మండిపోయింది. పొద్దుట సోలంతో పొడవడం, ఈ వీడేమో మంత్రం చదివి వాడిని బతికించడం, ఇలా అయితే వీడిని ఎలా చంపుతాం అని. ఏమిరా కావ్య, నేను నీకు మృత సంజీవని విద్య ఇస్తే ఆ విద్య నా మీద ప్రయోగిస్తావా, నా విద్యలు నా మీదే ప్రయోగిస్తావట్రా, నీ సంగతి చూస్తాను అని చటుక్కును కుడి చేత్తో పట్టుకుని గుటుక్కును మింగేశాడు. ఇప్పుడు వీడు శివుడు కడుపులో గడిపోయాడు. ఈ కడుపులో గడిపోయిన కావ్యుడు లేడుగా బయటిక, అందుకని చంపిన తర్వాత బతికించడానికి మరొకడు లేడు గనక అంధకాసురుడు శివుడి చేతిలో చచ్చిపోయాడు. అంధకాసుర భంజనుడు అయిపోయాడు ఆయన. తమంతక అంధకం భజే అని అందుకే అన్నారన్నమాట. సరే సంహరించాక ఈయన పార్వతి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు. ఈ లోపల 500 సంవత్సరాల పాటు శివుడి కడుపులోకి వెళ్ళిపోయిన శుక్రాచార్యుడు, ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షేయమామృతాట్ అంటూ మృత్యుంజయ మహామంత్రం చదువుకుంటూ కూర్చున్నాడు. కంఠం నుంచి కిందకి దిగాడు. వక్షస్థలం లోపల ఉన్న లోకాలు చూశాడు, కడుపులో లోకాలు చూశాడు. ఇలా చూసి లోపలే తిరగడం మొదలెట్టాడు తీర్థయాత్రల కింద. శివుడి కడుపు నిండా ఎన్ని లోకాలు ఉన్నాయో, అయ్యి బాబు, ఈ బయటకు కనబడే లోకాల కంటే అపూర్వమైన ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ తీర్థయాత్రల వంకతో తిరిగాడు. 500 సంవత్సరాల పాటు శివుడి కడుపులో తీర్థయాత్ర చేశాడు ఆయన. కడుపులో తీర్థయాత్ర వల్ల లాభం ఏమిటంటే, ఎవడు మధ్యాహ్నం పూట భోజనం పెట్టక్కర్లా, టీలు ఇవ్వక్కర్లేదు, నిద్రక్కర్లేదు, అంతా భద్రమే. వీడు లోపల తిరుగుతున్నప్పుడల్లా పార్వతీదేవిని, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు తల్లి, నన్ను అనుగ్రహించనివ్వట. ఈ ఘోష అమ్మవారికి వినబడింది. ఆవిడంది, ఏమండి 500 ఏళ్ళుగా మీ కడుపులో వాడు తెగ తిరుగుతున్నాడు, రక్షించు బాబోయ్ అంటున్నాడు, వాడిని భక్షించారు రక్షించరా అంది. వాడు దిక్కుమాలాడు బయట ఉంటేనేమో, నేను ఎవడన్నా చంపితే వాడిని మరి బతికిస్తున్నాడు ఎలా రక్షిస్తానన్నాడు ఆయన. ఏ మీరే చెప్పారుగా కుబేరుడి విషయంలో, అలాగే మన బిడ్డేగా రక్షించండి అంది ఇప్పుడు ఈవిడ. అందుకే అమ్మవారు శిక్షిస్తే అయ్యవారిని పట్టుకోవాలి, అయ్యవారిని శిక్షిస్తే అమ్మని పట్టుకోవాలి, ఇద్దరు ఎవడో ఒకరిని మాత్రం పట్టుకోవాలి. అమ్మవారు అలా అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఒరే నాయన శుక్రాచార్య, ఏదో నువ్వు మధ్యలో వక్రాచార్యుడు అయ్యావు గనక నిన్ను మింగాను, ఏదో తక్రం తాగినట్టు తాగేశాను, ఇప్పుడు ఇంకా లాభం లేదు బయటకు వచ్చి మీ అమ్మవారు రమ్మంటోంది, నోట్లోంచి వస్తే అపవిత్రుడు అయిపోతావు, నేను మింగిన నోటుతో బయటకు కక్కలేను, కట్టితే అది అపవిత్ర పదార్థం కింద లెక్క, నా చరమధాతువు నుండి బయటికి రా అన్నాడు. చరమధాతు అంటే వీర్యము, రుద్ర వీర్యము నుండి బయటికి రా అన్నాడు. వెంటనే రుద్రలింగం గుండా వీర్యం గుండా బయటకు వచ్చాడు. శుక్రము అంటే రేతస్సు వీర్యము, శుక్రము నుండి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి శుక్రంలో తెల్లగా ఉండేవాడు గనక శుక్ర ఆచార్య శుక్రాచార్య అయ్యాడు. ఈ శుక్రాచార్యుడు బయటకు వచ్చి, తెలుసో తెలియకు నేను అపచారం చేశాను నీకు, నన్ను క్షమించమంటే వెళ్ళు కాశీలో నీ పేరు మీదుగా శుక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించు, నా రుద్రవీర్యాన్ని పాదరసము అంటారు, ఈ రుద్రవీర్యం నీ చేతిలో పోస్తున్నాను, దీన్ని ఒక అపూర్వమైన లింగంగా కాశీలో ప్రతిష్ఠించి భక్తితో పూజించు, నీకు శాశ్వత స్థానం ఇస్తానన్నాడు ఈశ్వరుడు. అప్పుడు శుక్రాచార్యుడు ఆ మహానుభావుడి చరమధాతువుని రుద్రవీర్యాన్ని లింగరూపంలో కాశీకి వెళ్ళి ప్రతిష్ఠించాడు. ఇప్పుడ అక్కడ ఉన్నది శుక్రేశ్వర లింగం. ఆ శుక్రేశ్వర లింగాన్ని పూజించగానే ఈశ్వరుడు శాశ్వతంగా అతన్ని కూడా గ్రహం చేశాడు. ఇదిగో ఈ తెల్లగా కనపడి నిన్ను ఆశీర్వదించిన వాడు ఆ శుక్రుడు, మహానుభావుడు, మంత్రవేత్త, శివుడి బిడ్డ. శివుడికి స్వయంగా ధాతువు నుంచి పుట్టినవాడు ఎవ్వడూ లేడు. రుద్రవీర్య సముద్భవులు కొద్దిమందే ఉంటారు. అందులో ఒకడు ఆంజనేయుడు, మరొకడు శుక్రాచార్యుడు, మరొకడు కుమారస్వామి. ఇదిగో ఈయన అంతటి గొప్పవాడు. కుమారస్వామి ఎంత ఇష్టుడో ఈయన శివుడికి అంత ఇష్టుడు. ఈయనకి నమస్కరించమనగానే ఆ శుక్రుడికి శ్రీవత్సగోత్రుడికి భక్తితో నమస్కరించాడు. అక్కడి నుంచి విమానం ముందుకెళ్ళింది. ఇప్పుడు కనబడ్డాడు ఒక ఆయన, నీలంగా మేఘంలాగా మెరిసిపోతున్నాడు. ఓరి నాయనో ఎంత నీలంగా ఉన్నాడు, ఈయన ఎవరండి అన్నాడు ఆయన. ఈయన పేరు చెబితే భూలోకంలో చాలామంది వణికిపోతారు, కానీ పరమ కరుణాస్వరూపుడు. చాలా మెల్లగా వస్తాడు. కొంతమంది చూసారు ఉపన్యాసం 3 మొదలైతే సాయంత్రం 5 ప్రసాదానికి వస్తారు, అంత మెల్లగా నడుస్తాడు ఈయన కూడా. ఈయన పేరు శని గారు. శని అన్న లేక శనైశ్చరుడు అన్న ఈయనే, అన్ని రకాలుగా పేర్లతో ఉంటాడు ఈయన. శనైహి అంటే మెల్లగా, శనైహి శనైహి చరతీతి శనైశ్చర ఇతి శ్రుత అని అందులో శ్లోకం. శనైహి శనైహి చరతీతి, మెల్లగా మెల్లగా నడుస్తాడు కనుక ఈయన్ని శనైశ్చరుడు అన్నారు. తాబేలు కంటే మెల్లగా నడుస్తాడు, నత్త నడక కూడా పనికిరాదు అంత మెల్లగా నడుస్తాడు. ఒక చోట నుంచి ఒక చోటకి, ఈ స్థానం నుంచి ఆ స్థానానికి వెళ్ళడానికి ఆయనకి 2.5 పడుతుంది. వెరసి 7.5 కానీ స్వస్థానంలోంచి బయటికి రాడు. అందుకని ఈ మహానుభావుడిని శనైశ్చరుడు అన్నారు. ఈయన సామాన్యుడు కాదు. పూర్వం సూర్యభగవానుడికి సంధ్యాదేవి అని పెద్ద భార్య, ఛాయాదేవి అని ఇద్దరు 2 ఉండేది అని. ఇది చాలా పెద్దవండి కాశీఖండం అంటే. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే, 5 కాశీఖండం చెప్పడం అంటే ఏమిటో తెలుసా, పెద్ద ఏనుగుని చిన్న అగ్గిపెట్టులో పెట్టడం. అయినా ఏం చేస్తాం, కొంతవరకు కృప్తీకరించి నానాయాత్ర పడి తగ్గించి చెప్పవలసి వస్తుంది అన్నమాట. సూర్యభగవానుడికి విశ్వకర్మ కూతుర్ని సంధ్యాదేవినిచ్చి పెళ్లి చేశారు. సూర్యుడు చాలా వేడిగా ఉండేవాడు, అయినా ఆవిడ భరించి కాపురం చేసింది. ఈ సంధ్యాదేవికి వరుసగా 3 పిల్లలు పుట్టుకొచ్చారు. అందులో పెద్దవాడు వైవస్వత మనువు, 2వవాడు యమధర్మరాజు గారు, అందుకే యమధర్మరాజును కూడా వైవస్వతుడని అంటారు. తర్వాత యమున అనేది కూతురు, 2 ఒక కూతురు పుట్టారు. పుట్టాక ఇంకా సూర్యుడి యొక్క వేడి తట్టుకోలేక సంధ్యాదేవి, ఓరి బాబోయ్ నా మొగుడు ఎంత వేడిగా ఉన్నాడు, వీడితో ఎక్కడ కాపురం చేస్తాం, ఈ కోపిష్టి మొగుడితో వేడి అంటే కోపం అన్నమాట లెక్క, అందుకని వీడితో ఉండలేనని తన నీడని పిలిచి ఆ నీడకి ప్రాణం పోసింది. నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. ఛాయ అంటే నీడ. ఓ నీడ, నాకు ఈ మొగుడు పెద్ద పేడ, వీడిని వదిలి ఎక్కడికో పోదాం అనుకుంటున్నాను, నువ్వు నా నీడవి, అచ్చం నాలాగే ఉంటావు, నీకు వేడి బాధ లేదు, నీడకు వేడి ఏమిటి, మనిషి కంటే వేడి కానీ, కాబట్టి నా బదులు నువ్వు కాపురం చెయ్యంటే, ఎవమ్మో ఎంత నేను నీ నీడనైనా ఎప్పుడో ఒకప్పుడు మన భర్తకు అనుమానం రాకపోతుందా అంది. రాదు అంది ఈవిడ. వస్తేనో, వస్తే నిజం చెప్పు, లేకపోతే నువ్వే సంజయ్ కింద నటించు అని వెళ్ళిపోయింది. ఈవిడ పుట్టింటికి పోయింది. ఈ ఛాయాదేవి కొద్ది రోజుల పాటు అచ్చం సంధ్యాదేవిలాగే నటించింది. ఎందుకంటే ఆవిడ నేడే కాబట్టి ఆయనకు కూడా అనుమానం రాలేదు. ఛాయాదేవికి క్రమంగా కొడుకులు పుట్టుకొచ్చారు. అందులో ఒకడు సూర్య సావర్ణి మనువు, నెక్స్ట్ రేపు కాబోయే మనువు ఆయనే అన్నమాట, సావర్ణి మనువు అంటారు ఆయన. ఆ తర్వాత రెండో కొడుకు పుట్టుకొచ్చాడు, అదిగో ఆయనే శనైశ్చరుడు ఛాయాదేవికి. ఆ తర్వాత కూతురు పుట్టింది, తపతి అనే నది. అంటే వరుసగా పెద్దావిడికేమో వైవస్వత మనువు, యమధర్మరాజు గారు యమునా నది, ఈవిడికి రెండో ఆవిడికి సావర్ణి మనువు, శనైశ్చరుడు, తపతి నది పుట్టారు. తనకి పిల్లలు పుట్టిన క్రితం సవతి సోదరుల్ని, సవతి పిల్లల్ని ప్రేమగా పెంచింది. ఇప్పుడు తన కొడుకులు పుట్టగానే పక్షపాతం వచ్చి వాళ్ళకేమో కుళ్ళిపోయిన పదార్థాలు పెట్టేది, నిన్నటి బూరెలు వాళ్ళకి పెట్టేది, తాజా బూరెలు తన పిల్లలకు పెట్టేది, నిన్నటి బూడిద గుమ్మడికాయ కూర వాళ్ళకి పెట్టేది, ఇవాళ తాజా బూడిద గుమ్మడికాయ కూరమే వీళ్ళకి పెట్టేది, ఏడాది క్రితం కుళ్ళిపోయిన గోంగూర పచ్చడి వాళ్ళకి, తాజా గోంగూర పచ్చడి వీళ్ళకి, మంథని వంటకాలన్నీ తన పిల్లలకి పెట్టుకునేది, ఆ పక్కనే ఉన్న ఊళ్ళో వంటకాలన్నీ వాళ్ళకి పెట్టేది. ఈ విధంగా అన్ని పక్షపాతంతో తన పిల్లలకి బాగా పెట్టుకుంటూ ఉంటే ఓ రోజున యమధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. అన్నయ్యో, ఈవిడెవత్తో మన తల్లిలా కనిపించట్లేదు, చాలా పక్షపాతంతో చూస్తోంది, కన్న తల్లి అయితే ఇంత దిక్కుమాల బుద్ధితో ఉండదు, అనగానే వైవస్వతం అని నాకు ఎప్పుడో తెలుసు, ఈవిడ తల్లి కాదు, తల్లిలా ఉంది, ఇది ఎవత్తో పిశాచి అన్నాడు. దాంతో యమధర్మరాజు గారికి కొంచెం పగ పెంచుకున్నట్ట ఈ సవత్తల్లి మీద. బహుశా ఈ ఛాయాదేవి అన్నవాళ్ళు అందరూ గయ్యాళిగా ఉంటారేమో, అందుకే సినిమాలో కూడా ఆవిడ పేరు ఛాయాదేవి, ఈవిడ పేరు సూర్యకుమారిని, ఇద్దరు సరిపోయారు సూర్యకాంతం అంటే, ఒక ఆవిడ సంజ్ఞ, ఒక ఆవిడ ఛాయ, భాయిదారు కూడా, ఇద్దరికి ఇద్దరు రౌడీల కింద ఉండేవారు. ఎంత గొప్ప యాక్ట్రెస్లు అండి వాళ్ళు, అంత నటీమణులు, కానీ కావాలని అంత బాగా విడిగా మళ్ళీ చాలా మంచివాడు వాడు. సినిమాల్లో నిజంగా వాళ్ళకి అలాంటి పోర్షన్లు ఇచ్చారు. చివరికి బలరాముడి భార్య రేవతీదేవి ఎంతో పతివ్రత, ఈవిడ వేయటం వల్ల రేవతీదేవి కూడా ఛాయాదేవి అయిపోయింది చివరికి. సరే, అదో పక్కన పెడితే, ఓ రోజున యమధర్మరాజు గారు పిండి వంటలతో భోజనం పెడుతూ ఉంటే తల్లి వెళ్ళి నాకు కూడా పెట్టమన్నాడు. నేను పెట్టనంది ఆవిడ, ఏ వాళ్ళకి అన్నం పెడుతూ నాకు పెట్టవా, అసలు నా తల్లివేనా అని ఎడం కాలెత్తాడు తనడానికి. దౌర్భాగ్యుడ, తల్లి మీద కాలెత్తుతావుట్రా, నీ కాలు ముక్కలు ముక్కలు ఈ మాంసంతో పాటు నేల మీద తెగిపడుగాక అని చెప్పించింది. వెంటనే యముడు పరుగు పరుగున వెళ్ళి, తండ్రి ఇది ఆశ్చర్యం, అమ్మ ఎక్కడా ఈ లోకంలో ఇలా చెప్పించదు, ఈవిడ మా అమ్మ కాదని నాకు అనుమానం, అన్నయ్య వైవస్వతములు కూడా అదే అంటున్నాడు, నిజంగా ఈవిడ అమ్మ అయితే నేను కోపంతో కాలెత్తి తన్నాను, అలా తన్నబోతూ ఉంటే నా కాలు తెగిపోవాలి, మాంసం ముక్కలు కింద పడిపోవాలని చెప్పిస్తుందా, కాబట్టి ఈవిడ ఎవరో తెలుసుకోండి, నా కాలు, నా కాలు అన్నట్ట. ఆయన జాలిబడి, నీ కాలు మొత్తం తెగి నేల మీద పడిపోయినా మళ్ళీ వెంటనే కొత్త కాలు వచ్చుగాక అని అనుగ్రహించాడు. దాంతో ఈయన కాలు తెగిపడిపోగానే మళ్ళీ కాలు వచ్చేసింది.